ರಾಜೌ ವಿಕುಂಠ ಮನೋಭಿ ಸದಾ ನೇಸಿ ನೇತೀತಿ ಯಸ್ಸಾ ಗೃಣಂತಿ ಪರಬ್ರಹ್ಮರೂಪಂ ಚಿದಾನಂದಭೂತಂ ಸದಾ ತಂ ಗಣೇಶಂ ನಮಾಮೋ ಭಜಾಮಃ. ಶ್ರೀ ಸರಸ್ವತೀ ಜಗನ್ಮಾತಾಭ್ಯಾಂ ನಮಃ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಹ್ರೀಂ ಗುರುರೂಪೇ ಮಾಂ ಗೃಹ್ಣ ಗೃಹ್ಣ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಓಂ ಐಂ ನಮಃಶಾರದೇ ಶ್ರೀ ಶುದ್ಧೇ ನಮಃಶಾರದೇ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಶಾರದಾ ಶಾಶ್ವತೀ ಶೈಲೀ ಶಾಂಕರೀ ಶಂಕರಾತ್ಮಿಕಾ ಶ್ರೀ ಶರ್ವಾಣಿ ಶತಘ್ನೀ ಚ ಶರಶ್ಚಂದ್ರ ನಿಭಾನನಾ ಶರ್ಮಿಷ್ಠಾ ಶಮನಗ್ನೀ ಚ ಶತಸಹಸ್ರ ರೂಪಿಣೀ ಶಿವಾ ಶಂಭುಪ್ರಿಯಾ ಶ್ರದ್ಧಾ ಶ್ರುತಿ ರೂಪಾ ಶ್ರುತಿಪ್ರಿಯಾ ಶುಚಿಸ್ಮತಿ ಶರ್ಮಕರಿ ಶುದ್ಧಿದಾ ಶುದ್ಧಿ ರೂಪಿಣೀ ಶಿವಾ ಶಂಕರೀ ಶುದ್ಧಾ ಶಿವಾರಾಧ್ಯಾ ಶಿವಾತ್ಮಿಕಾ ಶ್ರೀಮತಿ ಶ್ರೀಮಯೀ ಶ್ರಾವ್ಯಾ ಶ್ರುತಿ ಶ್ರವಣ ಗೋಚರ ಶಾಂತಿ ಶಾಂತಿಕರಿ ಶಾಂತ ಶಾಂತಾಚಾರ ಪ್ರಿಯಂಕರಿ ಶೀಲಲಭ್ಯಾ ಶೀಲವತಿ ಶ್ರೀಮಾತಾ ಶುಭಕಾರಿಣಿ ಶುಭಾಣಿ ಶುದ್ಧ ವಿದ್ಯಾ ಶುದ್ಧ ಚಿತ್ತ ಪ್ರಪೂಜಿತ ಶ್ರೀಕರಿ ಶ್ರುತ ಪಾಪಗ್ನಿ ಶುಭಾಕ್ಷಿ ಶುಚಿವಲ್ಲಭ ಶ್ವೇತರಗ್ನಿ ಶಬರಿ ಶ್ರವಣೀಯ ಗುಣಾನ್ವಿತ ಶಾರ್ವಿ ಶಿರೀಶ ಪುಷ್ಪಾಭ ಶಬನಿಷ್ಠಾ ಶಬಾತ್ಮಿಕಾ ಶಬಾನ್ವಿತ ಶಬಾರಾಧ್ಯಾ ಶಿತಿಕಂಠ ಪ್ರಪೂಜಿತ ಶುದ್ಧಿ ಶುದ್ಧೀಕರಿ ಶ್ರೇಷ್ಠ ಸುತಾನಂತ ಶುಭಾಭ. ಓಂ ಐಂ ನಮಃ ಸರಸ್ವತಿ ಚ ಸರ್ವಜ್ಞ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಯಿನ್ಯೈ ನಮಃ. ಐಂ ವದ ವದ ವಾಗ್ವಾದಿನೀ ಸ್ವಾಹಾ. ಪ್ರಿಯ ಜ್ಞಾನಾನಂದ ಸ್ವರೂಪುಲಾರ, ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವರೂಪುಲಾರ, ಶ್ರೋತ ಮಹಾಶಿವುಲಾರ, ಮೀ ಅಂದರಿಕೀ ನಮಸ್ಕರಿಸ್ತೂ ఇప్పుడు మనం లీలోపాఖ్యానంలో ఉన్నామండి. లీలోపాఖ్యానంలో సృష్టి గురించి అడుగుతోంది అమ్మవారిని లీలాదేవి. అమ్మా, నాకు ఈ సృష్టి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయమ్మా. ఈ సృష్టి వర్తమానంలో మనం చూస్తున్నాం. నా భర్త పద్ముడు దేహం త్యజించిన తరువాత చిరాకాశంలో మరొక సృష్టి చూడటం నేను గమనించాను. ఇందులో ఏది వాస్తవం, ఏది నిజము, ఏది సహజం, ఏది కృత్రిమం అనే ప్రశ్నకి సరస్వతీదేవే అడిగింది. లీలాదేవి, నీ దృష్టిలో చెప్పు, ఏది సహజం, ఏది కృత్రిమం. అప్పుడు లీలాదేవి చెప్పడం జరిగింది, మనకు కనబడుతున్నటువంటి ఈ జగత్తు సహజంగాను, నా భర్త మరణించిన తర్వాత చూసినటువంటి జగత్తు స్వప్నం లాగా కృత్రిమంగాను నాకు అనిపిస్తోందమ్మా. ఇది సహజమైనప్పుడు ఈ సహజంలోంచి నువ్వు వెళ్లి చూచావు కదా, అయినప్పుడు అది సహజమే కదా. అసలు అతనికి అతని స్వరూపం ఏంటి, నీ భర్త యొక్క స్వరూపం ఏంటి? నీ భర్త యొక్క స్వరూపము అనుభవములు పొందువాడు కదా, అటువంటి అనుభవాలను పొందువాడు, తన యొక్క ఇతరపూర్వపు జ్ఞాపకాల నుంచి ఆ దృశ్యం ఆ విధంగా అనుభవిస్తున్నాడు కదా. కాబట్టి జీవుడు తన ఇతపూర్వపు జ్ఞాపకాలు, వాటికి సంబంధించినటువంటి భావ ఆవేశాలతో వర్తమానం పొందుతున్నాడు. వర్తమానంలో కొన్ని జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నాడు, మరల కొన్ని అనుభవాలు పొందుతున్నాడు. ఈ విధంగా ఈ జ్ఞాపకములు అని పెట్టని మళ్ళా లోడింగ్ అన్లోడింగ్ చేసి అప్పుడు మిగిలిపోయినటువంటి బెటర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు, మరొక చోట ఓపెన్ చేస్తున్నాడు. అయితే జ్ఞాపకములే దృశ్యమా జీవుడా అనే ప్రశ్నకు వస్తే, నీ భర్త గాని నువ్వు గాని నేను గాని ఎవరైనా గాని జ్ఞాపకముల ముందు జ్ఞాపకములు కలవాడు ఉండాలి కదా, అతను కదా. జీవుడు అనగా అని చెప్తూ సృష్టి గురించి కొన్ని మాటలు చెప్తున్నారు సరస్వతి జగన్ మాట. ఈ వర్తమానంలో కనిపిస్తున్నటువంటి దృశ్య తతంగం, మరణించిన నీ ప్రియ భర్త పద్ముడు చిరాకాశంలో సందర్శిస్తున్నటువంటి సృష్టి దృశ్య తతంగం, ఈ రెండూ కూడా కల్పితమేనమ్మా, లేక ఊహా మాత్రమే, భావన మాత్రమే, స్వప్నతుల్యమే, రెండూ కూడా స్వప్నతుల్యమే, రెండూ అసత్యే, రెండూ అవాస్తవమే, రెండూ కూడా స్మృతి యొక్క తదనంతర చమత్కారమే. మేము జ్ఞాన ప్రభావం చేత ఈ తతంగం అంతా, ఈ సృష్టి వ్యవహారం అంతా ఆ విధంగా అసత్తుగాను అవాస్తవంగాను కల్పితంగాను ఊహామాత్రంగాను గమనించిన వారమై చూస్తున్నాము. చిదాకాశంలో భావన మాత్రంగా అనుభూతమవుతున్నటువంటి దృశ్యంగా మేము ఇదంతా చూస్తున్నామమ్మా. అప్పుడు లీలావతి అన్నది, హే జగన్మాత, హే సత్యస్వరూపిణి, నీవు ఎప్పుడూ కూడా అసత్యం ప్రకటించవు, సత్యమే చెప్తావు, నీ స్వరూపమే సత్యం. ఇదంతా భావన మాత్రమని ఊహా మాత్రమని నేను చూస్తున్నా, మనం చూస్తున్న ఈ వర్తమాన సృష్టి గాని, నా భర్త పద్ముడు దేహత్యాధ్యానంతరం చిదాకాశంలో అనుభవిస్తున్నటువంటి దృశ్యం గాని, రెండూ భావన మాత్రమే ఊహా మాత్రమే సత్యమే కాదు అనే విషయం నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు అసత్యం ప్రకటించవు కాబట్టి నిజమే అనేటువంటి ఇది నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఇంకా ఈ సృష్టి యొక్క అనుభవం పట్ల నాకేదో భ్రమ కొనసాగుతోంది. ఇప్పుడు నా అందుచేత నా అనుమానం, నా భ్రమ తొలగడానికి మిమ్మల్ని అడుగుతున్నాను జగన్మాత, మహాసరస్వతి స్వరూపిణి, జగదానంద స్వరూపిణి, అస్మత్ దేవీ స్వరూపిణి, ఇప్పుడు నా భర్త యొక్క చిదాకాశ సృష్టి ఎలా సంభవించింది, ఈ భ్రమ నుంచి, ఈ జగద్భావన నుంచి ఆ జగద్భావనకు ఎలా వెళ్ళాడు, హౌ డిడ్ హి గో, వాట్ ఈస్ ది టెక్నికాలిటీ బిహైండ్, ఏ ప్రాసెస్ ద్వారా అతడు వర్తమాన అనుభవం నుంచి అతని మనకు భవిష్యత్తు అతనికి వర్తమానం అయిన మరొక అనుభవంలోకి వచ్చాడు, అసలు ఈ జీవులందరూ ఇతపూర్వ స్మృతి నుంచి ఈ స్మృతికి వచ్చారు కదా, ఎట్లా వస్తున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకు అర్థం కావడానికి, నా భర్త ఏ విధంగా ఈ వర్తమాన స్మృతి లేక అనుభూతి లేక అనుభవం నుంచి అతను మరణానంతరం చూస్తున్నటువంటి స్మృతి అనుభూతిలోకి ఎలా ప్రయాణించాడు అని నాకు తెలియజేయమ్మా, తద్వారా నేను జ్ఞానాన్ని పదిలపరుచుకుంటాను. అప్పుడు సరస్వతీదేవి, వత్సే వినమ్మా, కొన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడు స్మృతి నుండి కాన్సెప్ట్ ఆఫ్ రిమంబరెన్స్ నుంచి స్వప్న భ్రమలాగా కలలో మరొక కలలాగా ఈ సృష్టిలన్నీ ఈ విధంగా ప్రకాశిస్తున్నాయి అనే దాన్ని మేము గమనిస్తున్నామమ్మా. సృష్టి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సృష్టికి వచ్చిన డిఫినేషన్ ఇస్తాను. సృష్టి అనగా ద్రష్ట యొక్క స్వయంకృత సంబంధమైన, ద్రష్ట అంటే ఏంటి, చూచువాడు, జ్ఞాపకానికి జ్ఞాపకం ఎవరితో అతను ఉండాలి కదా, అతన్ని మనం ద్రష్ట, పెర్సీవర్, ఎక్స్పీరియన్సర్, ఆ ఎక్స్పీరియన్సర్ యొక్క స్వయంకృత సంబంధమైన అతనికి, అతను ఏదైతే ఆస్వాదిస్తున్నాడో ఏ జీవుడైనా అని మరొకరు కల్పించింది కాదు, అతను తన జ్ఞాపకాల నుంచి తానే కల్పించుకున్నటువంటి స్వయంకృత సంబంధమైనటువంటి సంస్కారములతో కూడినటువంటి ఊహా పరంపరా ప్రదర్శనయే సృష్టి అని ఒక డిఫినేషన్ ఇక్కడ ఇస్తున్నామమ్మా. దిస్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ యాజ్ వీ గో అహెడ్ విత్ అవర్ డిస్కషన్. ఇది నిరూపించడానికి ఒకనక దృష్టాంతం చెప్తాను, ఒకనక సందర్భం చెప్తాను. ఆ సందర్భంలో ఏం జరిగిందో అంతా వింటే నీకే అర్థమైపోతుంది. ఐ విల్ వాట్ డిస్క్రైబింగ్ అన్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏదో చెప్తాను, చాలా శ్రద్ధగా వినమ్మా లీలాదేవి. అనంత చిదాకాశంలో ఒకనక చిదాకాశ విభాగంలో ఒకనక సంసార కల్పన కల్పించబడింది. అనగా ఒక బ్రహ్మాండం కల్పించబడింది. ఆ బ్రహ్మాండంలో నక్షత్రాలు, ఆకాశం, లోకపాలకులు, దేవతలు, దేవతా స్త్రీలు, 14 లోకాలు, అసంఖ్యాక వివిధ జాతులతో జాతులైన ప్రాణులు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సృష్టిలో భూమండలంలో ఒకనొక చోట ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పేరు గిరి గ్రామం. ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి నేను చెప్తున్నాను విను. ఆ గ్రామంలో ఒకనొక గృహస్థ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు వశిష్ఠుడు. పేరు దృష్ట్యా విద్య ఇటువంటి వాటిపై దృష్ట్యా విద్య విద్యకు సంబంధించిన ఆశయం దృష్ట్యా అతను కూడా పండితుడు, వేద పండితుడు వగైరా అవన్నీ ఉన్నాయి. కానీ వశిష్ఠ మహర్షి సప్త ఋషుల్లో వశిష్ఠుడు కాదు. అతను ఒకనక వేద వేదాంగాలు పఠించినటువంటి బ్రాహ్మణుడు. అతని పేరు వశిష్ఠుడు. ఇన్సిడెంటల్ గా అతని భార్య కూడా పేరు కూడా అరుంధతి. సప్తఋషి వశిష్ఠులు వారి భార్య జీవన్ముక్త అయినటువంటి అరుంధతి పేర్లతో పేర్లు వీళ్ళు కలిగి ఉన్నారు కానీ వీళ్ళు వారు కాదని గమనించు. అటువంటి బ్రాహ్మణుడు ఆ అరుంధతి గృహస్థురాలు ఇద్దరు దంపతులు ఆ గిరి గ్రామంలో ఒక గృహంలో ఉంటూ అనేక మంది సంతానాన్ని పొందిన వారి లౌకిక కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు వేదాలు, ఉపనిషత్తులు ఇటువంటివన్నీ పఠిస్తూ అనేక జ్ఞాన విషయాలు చెప్తూ రోజులు గడుపుతూ ఉన్నారు. ఆయన భార్య అరుంధతి ఒక హౌస్ వైఫ్ గా చక్క ఇల్లంతా గృహస్థురాలుగా ఇల్లు నడుపుతూ పిల్లలు, భర్త, ఇంటి వ్యవహారాలు ఇవన్నీ నడుపుతూ ఉండింది. ఆ బ్రాహ్మణుడు ఒకరోజు చక్కగా ధ్యానం అది నేను భగవద్ధ్యానము దైవోపాసన అంతా ముగించుకున్న తర్వాత సాయంకాలం వేళ అలా సరదాగా ఒక పర్వతం పైన పైకి వెళ్ళి అక్కడ ఎత్తైన ఒక పచ్చిక బయల మీద ఆశీనుడై ఒంటరిగా ప్రకృతి సౌందర్యాన్ని ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు. ఇంతలో అతనికి ఆ ప్రశాంతమైన ప్రదేశంలో అనేక శబ్దాలు వినిపించాయి. గుర్రపు డెక్కల శబ్దాలు, సైనికుల పద శబ్దాలు, రథం యొక్క రథం నడుస్తున్నటువంటి శబ్దాలు ఇవన్నీ వింటాం. ఆ ప్రశాంత ప్రదేశంలో ఆయన వినటం జరిగింది. ఒకసారి కళ్ళు తెరిచి పాట వైపు చూశాడు. అంత దూరంలో ఉన్నటువంటి పాటలో ఆ పాటలో ఏం జరుగుతుంది? ఒకనక మహారాజు గారు తన పరివారాన్ని అంతా వెంటని వేట వినోదం ఆస్వాదించడానికి ఆ కొండ ప్రక్క నుంచి వెళ్తున్నాడు. అది గమనించాడు మన వశిష్ఠ బ్రాహ్మణుడు. చాలాసేపు చూసి ఆ రాజుగారి వైభవం, ఆ రాజుగారి వెంట ఉండి సైనికులు ఆయనకి సేవ చేయడం, రథంపై ఒక సుఖాసీనుడై అంతా పరిశీలిస్తూ చాలా గంభీరంగా చాలా ఆనందంగా వెళ్తూ ఉండటం, వేటకు వెళ్ళే ప్రయత్నంలో ఉండటం అది చూసి ఆహా, ఈ రాజుగారి వైభవం ఏం వైభవం అండి! వెంట సైనికులున్నారు, సేవకులున్నారు, వద్దిమాదగలున్నారు, స్త్రీలున్నారు, వీళ్ళందరినీ తీసుకుని ఎంత హాయిగా వేట వినోదాన్ని ఆస్వాదించడానికి వెళ్తున్నాడు. మేము ఇంత తపస్సు చేస్తున్నాం, ఇన్ని చక్కటి కార్యాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, వాట్ ఈస్ ది యూస్? ఈ వైభవం మాకు రాదు కదా, ఏదో ఒక మూల ఒక గురిసెలో చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం కదా, ఇటువంటి వైభవం నాకు కూడా లభించి నేను కూడా ఒక గొప్ప మహారాజునైతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఈ సంస్కారం ఉంది చూశారు. ఏదైనా నాకు ఇలా అతన్నిలాగా నేను ఎందుకు అవ్వలేదు అనేటువంటి ఒక అనక చిన్న ఆవేశపూరితమైనటువంటి స్ఫురణ అనేక జన్మలకు కారణం అవుతుంది అనేది మేము చూస్తున్నటువంటి ఈ మాయలోని ఒక చమత్కారం. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు ఏం చేశారు? సరే, క్రమంగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అదే ఆలోచన, నేను ఒక రాజే ఎందుకు అవ్వకూడదు? వై ఐఎమ్ జస్ట్ ఏ మియర్ పూర్ బ్రాహ్మిన్, వై నాట్ ఐ బికమ్ ఏ బిగ్ కింగ్ ఎంజాయింగ్ లాట్ ఆఫ్ రాయల్టీ, లాట్ ఆఫ్ ప్రెస్టేజ్, లాట్ ఆఫ్ ప్రివిలేజ్, సర్పము పదవి ఆ ఆనందం నేను కూడా పొందితే బాగుండేది, శ్రేయం చేస్తా మన కర్మ ఇలా పట్టింది అనుకుంటూ దాని గురించే మనం ఆ ఆలోచన నుంచి ఒక్క తరంగంలో ఒక చిన్న కదలిక వచ్చి ఒక గొప్ప తరంగం బయలుదేరినట్టుగా అతనికి ఆ ఆలోచన కంటిన్యూస్ గా వై షుడ్ ఐ నాట్ బికమ్ ఎ కింగ్ ఎన్ ఎంపరర్ అండ్ ఎంజాయ్ దట్ గ్రేట్ పొజిషన్ అనేటువంటి భావన అతనికి వచ్చింది. అతను ఆ భావన అప్పుడప్పుడు తలుచుకుంటూ ఆ రాయల్టీ ఆ పదవి దానికి సంబంధించినటువంటి సరంజామా అంతా ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి కొనాలి. ఈరోజు కాలక్రమంగా అతను కొంచెం ముసలివాడవడం ప్రారంభించాడు. వాళ్ళ ఆవిడ అరుంధతి దేవి ఉండి చూసావు ఆయన, అయ్యో నా భర్త క్రమంగా ముసలివాడు అవుతున్నాడు, ఈయన వదిలిపెట్టి నేను ఉండలేను, మరణం అనేది అనివార్యం అందరికీ కూడా, అందుచేత ఈ నా ప్రియమైన భర్తని నేను ఎప్పుడు కలిగి ఉంటాను, మై లవ్ మై అసోసియేషన్ విత్ మై హస్బెండ్ షుడ్ ఎవర్ కంటిన్యూ, అందుచేత ఎట్లాగైనా నేను దీన్ని సిద్ధింపజేస్తాను అనుకుని ఆ అరుంధతి దేవి ఏం చేసిందంటే లీలావతి నన్ను ఉపాసించడం ప్రారంభించింది అని సరస్వతి దేవి ఆ యొక్క చమత్కారాన్ని కొనసాగిస్తోంది. ఎంతో భక్తి తాత్పర్యంతో నన్ను ఉపాసన చేస్తే అప్పుడు నేను ఆవిడ ఆవిడ పట్ల ప్రసన్నరాలనై ఆవిడకి ప్రత్యక్షమై, ఓ అరుంధతి దేవి ఏమిటమ్మా ఇంతగా ఉపాసించావు, చాలా సంతోషము, నీ యొక్క శ్రద్ధ భక్తిని చూసి నేనెంతో ఆనందించాను, ప్రసన్నురాలనయ్యాను, ఏదైనా నీకేం కావాలో కోరుకో అని అడిగాను. అప్పుడు అమ్మా జగజ్జనని, ఈ నా భర్త ఒకవేళ విధివశాత్తు మరణిస్తే అతని జీవతత్వం ఉంది చూసావు, జీవ సంజ్ఞ అతని జీవుడు అనబడేవాడు, ఆయన నేను కూడా మా ఈ గృహంలోనే ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండేటట్టుగా నన్ను దీవించు, నేను ఆయన సమక్షాన్ని ఆయన అసోసియేషన్ ని అనుభవించడం కొనసాగేటట్టుగా నాకు వరం ఇవ్వమ్మా అని నన్ను కోరింది. అప్పుడు నేను సరే అట్లాగే అట్లే అవ్వక మీరిద్దరూ ఈ గృహంలోనే దేహానంతరం కూడా ఉండేదరుగాక, మీ జీవసత్తా మీ ఇరువురి యొక్క జీవసత్తా ఇక్కడే ఈ గృహంలోనే కొనసాగునుగాక అని నేను అంతర్ధానం అయిపోయింది. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు కాలక్రమేణా దేహం శిథిలం కావడంతో మరణించాడు. అయితే అతని జీవ చైతన్యం మాత్రం ఇతపూర్వపు జీవ వాసన ప్రభావం చేత ఆ ఇంట్లోనే కొనసాగింది. ఆ గృహాకాశంలో ఆ వశిష్ఠ నామధేయ బ్రాహ్మణుడు తన కల్పనా బలం చేత ఒక గొప్ప బ్రహ్మ రాజ్యము, ఆ రాజ్యంలో తాను రాజు, ఇవన్నీ సంపాదించాడు. గొప్ప పరమ సంపన్నుడైన పరమశక్తి సంపన్నుడైనటువంటి రాజుగా అక్కడే సృష్టి అనుభవాన్ని పొందసాగాడు. ఇక ఆయన భార్య భర్త యొక్క మరణాన్ని చూచి ఎంతో దుఃఖం పొంది కొయ్యబారి ఆమె కూడా తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టి ఆతివాహిక దేహం లేక చిత్త దేహాన్ని ఆశ్రయించి తన భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళా భౌతికత్వం అంతా కూడా తన భర్తతో పాటు అనుభవించడం ప్రారంభించింది. ఆ భర్త వశిష్ఠ బ్రాహ్మణుడు ఏమయ్యాడు, తన సంకల్ప బలం చేత ఆ బ్రాహ్మణ గృహంలోని గొప్ప సృష్టిని సంకల్పించి ఆ సృష్టిలో తన భార్య అయినటువంటి అరుంధతి దేవితో దానిగా చేసుకుని ఆ గొప్ప రాజ్యాన్ని అనుభవిస్తూ అక్కడ చక్కగా అందులో ప్రజలు ఆ ప్రజలను సశాస్త్రీయంగా పాలించడం, అక్కడ ఉన్న బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించడం, ధర్మమును నిర్వర్తించడం, చక్కగా రాజ్యపాలన చేయడం కొనసాగుతూ వచ్చాడు. ఆ గృహంలోనే తన భార్యతో కూడుకుని విస్తార జగత్తు మనం నువ్వు చూస్తున్న ఈ వర్తమాన బ్రహ్మాండం లాంటి బ్రహ్మాండం అనుభవించడం, రాజ్య పాలన చేయడం ఇదంతా కొనసాగుతోంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ బ్రాహ్మణ గృహంలోని సంకల్పించుకున్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒకనొక రాజ్యానికి రాజు రాణి అయి కొనసాగిస్తూ ఉన్నారమ్మా. వెంటనే లీలాదేవి, చాలా ఆశ్చర్యం అమ్మా నువ్వు చెప్పేది, సరస్వతి జగన్మాత ఒక బ్రాహ్మణ గృహం ఏంటి, చిన్న గృహం. ఆ గృహంలో ఆ మరణించినటువంటి వశిష్ఠ బ్రాహ్మణుడు తన యొక్క పూర్వ సంకల్ప అనుసారంగా అక్కడే తన మనస్సుతో ఒక రాజ్యం కల్పించుకోవడం ఏంటి, దాంతో పాటు అతని భార్య అరుంధతి కూడా ఫాలో అయ్యి ఆయనకి ఆ కల్పిత బ్రహ్మాండంలోని ఒకనొక రాజ్యాన్నిలో అతనికి రాణి అవటం ఏంటి, వారిద్దరూ కలిసి రాజ్యపాలన చేస్తూ ఉండటం ఏంటి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏమిటి, ఆ విషయం ఏంటి చెప్పండి. ఓ లీలాదేవి, ఇప్పుడు ఆ బ్రాహ్మణ దంపతుల గురించి మూడు నాలుగు పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించు. నంబర్ వన్, ఆ గిరి గ్రామంలో ఆ దంపతులు మరణించి ఇప్పటికి 8 రోజులైంది, 8 డేస్ పాస్ట్ అవే, దిస్ హాస్ హ్యాపెండ్ 8 డేస్ బ్యాక్. ఆ గిరి గ్రామంలో కాలం దృష్ట్యా అక్కడ గిరి గ్రామంలో ఆ దంపతులు మరణించి 8 రోజులు మాత్రమే అయింది, అంటే ఇంకా 11 రోజులు ఇది చేస్తారు కదండి, కర్మలు చేస్తారు కదండి, ఇంకా 8 రోజులే అయింది, ఇంకా కర్మ మరణించిన వారి యొక్క పితృకర్మలు ఇంకా కొనసాగుతున్నాయి. దట్ ఈజ్ నంబర్ వన్. నంబర్ టూ, వారు మరణించిన తర్వాత వారి స్థూల దేహాలు ఆ అరుంధతి వశిష్ఠ బ్రాహ్మణుల ఉభయల స్థూల దేహాలు ఆ గిరి గ్రామంలోని వారి ఇంటి సమీపంలోని ఖననం చేయటం జరిగింది. నంబర్ త్రీ, వారికి సంబంధించిన స్థిర చర ఆస్తులు, ధనరత్నాలు, గృహాలు, సంతానం, కొడుకులు, కూతుళ్లు ఇవన్నీ కూడా ఇప్పటికీ అక్కడే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. అప్పుడు లీలాదేవి, అమ్మా జగన్మాత వాళ్ళు మరణించారని, మరణించి 8 రోజులైందని, ఆ గదిలోనే వాళ్ళ జీవాంశలు ఉన్నాయని, ఉభయల జీవాంశలు, అక్కడ వాళ్ళు గొప్ప రాజ్యం కల్పించుకునే రాజ్యాలు ఏళ్తున్నారని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నావు. మరణించి 8 రోజులే అయిందన్నో వాళ్ళని దేహాలు కూడా అక్కడ ఖననం అయింది అంటున్నావు. ఇప్పుడు ఈ జరి ఈ ఈ ఇన్సిడెంట్ నాకు చెప్పడంలో తమ ఉద్దేశం ఏంటమ్మా, వాట్ ఫర్ యు ఆర్ టెలింగ్ పుత్రిక లీలాదేవి? ఆ పాయింట్ కే వస్తున్నానమ్మా. ఆ బ్రాహ్మణ దంపతులు వశిష్ఠ బ్రాహ్మణుడు అరుంధతి దేవి అనబడేటువంటి దంపతుల యొక్క కథంతా చెప్పుకొచ్చాను కదా, ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను మీరు. ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతడే నీ భర్త అయినటువంటి పద్ముడు. పద్ముడు ఇతర పూర్వం ఆ బ్రాహ్మణుడుగా ఇతర పూర్వపు దేహంతో జీవించి ఉన్నాడు, అక్కడ మరణించి ఉన్నాడు. ఇక నీవే ఆ అరుంధతి దేవి అనబడే బ్రాహ్మణ గృహస్థురాలివి నువ్వు. ఇప్పుడు నువ్వు వర్తమానంలో నువ్వు చూస్తున్నటువంటి రాజ్యం ఉంది చూచావు, ఆ అరుంధతి వశిష్ఠుల బ్రాహ్మణ గృహంలో వేయించేసినటువంటి మాత్రమైనటువంటి మనోకల్పిత బ్రహ్మాండమే, నీవే ఆ అరుంధతివి, ఆ పద్ముడే ఆ గిరిగ్రామంలోని వశిష్ఠ బ్రాహ్మణుడు. ఇప్పుడు ఇదంతా ఆ గిరిగ్రామంలో ఆ గృహంలోనే ఒకనొక చిన్న గదిలో వేయం చేసి ఉన్నది, నువ్వు చూస్తున్న ఈ బ్రహ్మాండం అంతా. అక్కడ నువ్వు ఆ విధంగా భర్త వియోగంతో మరణించడం జరిగింది, ఇక్కడ కూడా ఇప్పుడు వర్తమానంలో నీ భర్త యొక్క వియోగం పొంది విగ్రహాన్ని అనుభవిస్తూ ఈ రాజ్యాన్ని పాలిస్తున్నావు. ఆ గిరి గ్రామంలోని పడక గదిలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి బ్రహ్మాండంలోని ఒక ఈ రాజ్యాన్ని నువ్వు కల్పిస్తు సృష్టిలోని ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తు నువ్వు ఇప్పుడు పాలిస్తున్నావమ్మా. కాబట్టి ఓ లీలాదేవి, ఇతర పూర్వపు సృష్టిలు, ఇప్పటి సృష్టిలు, ఇక ముందు సృష్టిలు ఇవన్నీ కూడా కల్పన మాత్రమే, మానసిక భావన మాత్రమే, భ్రమ మాత్రమే అని మరొకసారి సిద్ధాంతీకరిస్తూ నీకు ఈ విషయం చెప్తున్నానమ్మా. పరబ్రహ్మాకాశమే, శుద్ధ చైతన్యమే తన యొక్క భ్రమను తానే కల్పించుకుని జీవస్వరూపాన్ని నేను జీవుడను అనేటువంటి ఒక ఆయనక స్వరూపాన్ని, నేను పెర్సీవర్, ఐఎమ్ ఎన్ ఎక్స్పీరియన్సర్, నేను అనుభవములను ఆస్వాదించువాడను అనేటువంటి ఎక్స్పీరియన్సర్ కనబడే జీవతత్వాన్ని తనకు తానే కల్పించుకుని ప్రదర్శించుకుంటోంది. ఇది ప్రతిబింబం, ఆత్మ యొక్క ప్రతిబింబం అనవచ్చు. ఏది సత్యమో వర్తమానంలో కూడా, ఏ జీవుడికైనా ఏది సత్యమో ఏది నిత్యయో లేక ఊహ మాత్రమో, ఊహ చేత కల్పించబడి అనుభవించబడుతున్నదో, ఇది కనుక జ్ఞానం చేత తెలుసుకుందా ఎవరికైనా ఇది సుస్పష్టమవుతుంది. అప్పుడు సృష్టి అనబడేది శేషించేటట్టు ఏది ఉండదు. అందుచేత ఓ లీలాదేవి, నీవు మొట్టమొదటగా ఏది భ్రమయుతము ఏది సత్యము, వాట్ ఈస్ దట్ టు పర్టైనింగ్ టు యూ, వాట్ ఈస్ దట్ ఇల్యూషనరీ పర్టైనింగ్ టు యూ, ఈ రెండు ఎలా కంబైన్ అవుతున్నాయి అనేది కనుక జ్ఞానంతో గమనిస్తే నీకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఈ సృష్టి, నా చేతి చూడబడే ఈ సృష్టి స్వతహాగా లేదు, నా యొక్క స్వకీయ సంకల్పన బలం చేతనే, కల్పనను ఆశ్రయించడం చేత లేని దాన్ని ఉన్నట్టుగా భావన చేసి అనుభవిస్తున్నాను. ఈ సృష్టి లేక దృశ్యానికి అస్తిత్వం ప్రసాదిస్తున్నది నా యొక్క భావనా చమత్కారమే, నా యొక్క అనుభూతి చమత్కారమే అనేటువంటి ఆత్యంతికమైనటువంటి ఒక పరమసత్యానికి వస్తావమ్మా. ఇప్పుడు ఒక సిద్ధాంతం చెప్తున్నాను నేను, వాట్ ఈస్ సృష్టి అంటే షార్టెస్ట్ డిఫినేషన్ ఒకటి చెప్తాను చూడు. దృష్టియే సృష్టి, దృష్టి లేకుంటే సృష్టి లేదు. నువ్వు దృక్ స్వరూపాన్ని ద్రష్ట కన్నా ముందున్నటువంటి, ద్రష్టగా ఏర్పడితే గాని దృష్టి ఏర్పడదు, దృష్టి ఏర్పడితే గాని దృశ్యం అనుభూతం కాదు. దృశ్యము అనేది దృష్టియే యొక్క రూపమే, ప్రదర్శనమే. దృష్టి అనేది ద్రష్ట యొక్క ప్రదర్శనమే, ద్రష్ట అనేది ఆత్మ యొక్క కేవలి స్వస్వరూపము యొక్క ప్రదర్శనమే. ఈ విధంగా దృశ్యమంతా ఆత్మ యొక్క ప్రదర్శనమే అని నువ్వు జ్ఞానం చేత, జ్ఞాన ఆత్మజ్ఞాన సముపార్జన చేత సుస్పష్టం చేసుకోగలవమ్మా. సరస్వతి మాట చెప్పిందంతా చాలా శ్రద్ధగా వింది లీలాదేవి. మరలా మరలా వాట్ ఎవర్ ద వేరియస్ పాయింట్స్ దట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ సరస్వతి మాత మళ్ళా మననం చేసింది, రెండు మూడు సార్లు మననం చేసింది. ఆలోచిస్తూ ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఈవిడ చెప్తోంది. నేను ఇతో పూర్వం ఒక గృహస్థురాల్ని, ఓ బ్రాహ్మణ గృహస్థురాల్ని, బ్రాహ్మణస్థుడినా, నా భర్త వశిష్ఠ నామధేయ బ్రాహ్మణుడు, మేమిద్దరం చాలా కాలం ఒకనొక గృహంలో కాపురం చేశాం. అక్కడ ఉంటూ సంపద సంతానం ఇవన్నీ అనుభవించాం. నా భర్త శ్రోత్రియ బ్రాహ్మణుడు కాబట్టి అనేక జ్ఞాన యజ్ఞాలు యాగాలు క్రతువులు వ్రతాలు ఇవన్నీ చేస్తూ, నేను వ్రతాలు చేస్తూ ఉన్నాను. నేను సరస్వతీదేవిని ఉపాసించి నా భర్త నేను ఇదే గదిలో ఉండాలి, దేహాలు పోయిన తర్వాత కూడా అని నేను అడగటం, అడిగినది సిద్ధింపజేసి అదే గదిలో ఈ వర్తమానంగా నేను చూసేటువంటి మహారాజ్యం, ఈ ఆకాశం, ఈ భూమి, ఇవన్నీ నేను మా సంకల్పం చేసి మేము పోయి మీ ఇద్దరం రాజు రాణులమై అసోసియేషన్ కొనసాగిస్తూ ఈ దృశ్యాన్ని అనుభవించడం. ఇప్పుడు నా భర్త అక్కడ మరణించి 8 రోజులు అయితే ఇక్కడ మేము ఓ 70 ఏళ్ళ జీవితాన్ని అనుభవించాం. ఇదిలా ఉండగా నా భర్త ఇక్కడ దేహాన్ని త్యజించి 3 రోజులు అయితే తను వేరే చోట చిదాకాశంలో తన కల్పనతో ఒక మహారాజ్యానికి రాజై అక్కడ ఓ 60 ఏళ్ళు జీవితాన్ని అనుభవించి ఆ రాజ్యాన్ని ఏలుతూ ఆ సభలో కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం. ఇక్కడ 8 రోజులు, ఇక్కడ 3 రోజులు, అక్కడేమో 60 ఏళ్ళు. అది అండ్ అమ్మవారు ఆసక్తించి పలకదు కదా, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతోంది, దీని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి. అమ్మ ఇంకో మాట కూడా ఉంది అంటోంది, ఎవరి ఈ సృష్టి అనబడేది, ఈ దృశ్యం అనేది స్వతహాగా లేదు, ద్రష్ట యొక్క స్వకీయమైన సంకల్పనా బలం చేతని కల్పనను ఆశ్రయించి అస్తిత్వం పొందుతోంది. కనుక దృశ్యానికి ద్రష్ట యొక్క సంకల్పమే ఆధారం, మూలాధారం అని కూడా అమ్మ చెబుతోంది. కాబట్టి ఈ దృశ్యంగా ఏది నేనే, అనుభవిస్తున్నది నేనే అనేటువంటి అర్థం అమ్మ చెబుతోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మ చెప్పింది అని కాసేపు మౌనంగా విషయమంతా యోచన చేసింది. కొద్దిసేపు అయిపోయి అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ సింహాసనం మీద ఆరోహణం అయింది. మన లీలావతి ఆవిడ పాదాల దగ్గర గేట్కీపర్లో కూర్చుని అమ్మ చెప్పే జగద్గురు అయిన అమ్మ చెప్పేట విషయాలన్నీ విన్నది. వింటూ యోచన చేసి కళ్ళు మూసుకుని యోచన చేస్తూ ఒకసారి కళ్ళు తెరిచింది. అమ్మా, నువ్వు చెప్పిందంతా చాలా సేపు మననం చేశాను, అది చాలా ఆశ్చర్యం కలుగుతోంది. అంతేకాదు నువ్వు చెప్పిన మాటలు కొంచెం అసందర్భంగా కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నామధేయ బ్రాహ్మణుడు ఒక చిన్న గృహంలో ఉండి అక్కడ మరణం పొందడం ఏంటి, ఆయనతో పాటు ఆయన భార్యగా నేనుండి నేను కూడా మరణం పొందడం ఏంటి, అది ఇప్పటికి 8 రోజులు అవడం ఏంటి, ఇప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి ఒకనక బ్రహ్మాండంలోని ఒకనక భూగోళంలో ఒకనక రాజ్యంలో మేమిద్దరం రాజ్యం అనటం ఏంటి, మేమే బ్రాహ్మణ దంపతులం అయ్యి ఉండి 8 రోజుల క్రితం మాత్రమే అక్కడ మరణించి ఉండటం ఏంటి, ఇక్కడ ఒక దీర్ఘకాలం ఈ రాజ్యాన్ని ఏలుతూ ఇక్కడ జీవిస్తూ ఉండటం ఏంటి, ఇప్పుడు నా భర్త పరలోకంలో ఉన్నాడు కదా, అక్కడ మహారాజ్యము భూములు పర్వతాలు దిక్కులు ఇవన్నీ అనుభవిస్తూ 60 ఏళ్ళు సుమారు 60 ఏళ్ళు గడిపి ఉండటం ఏంటి, మదించిన ఒక ఏనుగు బాటలో పోతూ పోతూ పక్కనే పడి ఉన్నటువంటి ఒక ఆవగింజలో ఇరుక్కుపోయింది అనేది ఏ విధంగా ఉంటుందో, నువ్వు చెప్పే చమత్కారం అంతా ఆ విధంగా ఉందమ్మా. ఒక చిలక సింహముల గుంపు నోటగర్చుకుని రాజులోకి ఎగిరింది అనే మాట ఎలా ఉంటుందో నువ్వు చెప్పేదంతా అట్లా ఉంది. ఒక దోమ ఏనుగుల గుంపును మింగి చటుక్కర మింగి ఆరగించుకున్నది అనే మాటలాగా ఉంది. ఒక తుమ్మెద ఒకనొక రోజు మేరు పర్వతాన్ని నమిలి వేసి జీర్ణం చేసుకుని అటు ఇటు సంచారం చేస్తుంది అన్నట్టుగా ఉంది. నువ్వు చెప్పిన విషయం ఆ విధంగా ఉంది. నేను నిద్రపోతుంటే నా స్వప్నంలో కనిపించిన మేఘాలకు స్పందించి నేను పడుకున్న గది పక్కన ఉన్న నెమలు నాట్యం చేస్తున్నాయి అనే వాక్యం ఎలా ఉంటుందో, నువ్వు చెప్పేదంతా అంత చమత్కారంగా ఉందమ్మా. నేను చెప్తున్నటువంటి ఈ విశేషాలన్నీ ఎలా అసంభవమో, నేను విప్ర భవనంలో ఆ బ్రాహ్మణి గృహంలో మీ ఇద్దరు దంపతులమై ఉండటం, అదే గృహంలో ఈ విశాల బ్రహ్మాండం అంతా ఏర్పడి ఉండటం, అక్కడ 8 రోజుల క్రితం మాత్రమే నేను మరణించి ఉండటం, ఇక్కడ 70 ఏళ్ళు మేము దాంపత్యం నిర్వర్తించి ఉండటం, ఇదంతా నాకు ఈ విధంగా అనిపిస్తుందమ్మా. అమ్మా, ఒక్క విషయం ఇక్కడ చెప్తున్నాను నీకు. సరస్వతీదేవి మూఢురాలు అజ్ఞాని అయినటువంటి నా వంటి బిడ్డలు నా వంటి బిడ్డలు నిజో తెలుసో తెలియకో ఏదో ప్రశ్నిస్తారనుకో, జగన్మాతం అయినటువంటి నీకు కోపం వస్తుందా, రాదు కదా. అదేవిధంగా ఏమైనా విశేషం ఏం లేదమ్మా. ఓకే బిడ్డ, తెలియక తెలిసి తెలియక ఏదో ప్రశ్నిస్తే తల్లికి ఎప్పుడు కోపం రాదు కదమ్మా. బిడ్డ అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్తుంది కదా. అలాగే నేను తెలుసో తెలియకో నేను అడుగుతున్నాను, అసలు ఈ చమత్కారం అంతా ఏంటి, వాటి ది స్టోరీ బిహైండ్, వాటి ది మెకానిజం బిహైండ్ దయచేసి నాకు చెప్పమ్మా. నేనంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది నువ్వు చెప్పింది. ఎందుకంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక మాట అన్నావు స్పష్టంగా, ఏమన్నా అంటే ఏమౌ కురుతో రాజ్యం తౌ భవంతౌ సుదంపతి చక్రవాక వివనవౌ భువి జాతౌ శివా వివా. పూర్వం మీరే బ్రాహ్మణ దంపతులై అక్కడ మరణం పొంది అదే గ్రామంలోని అదే గదిలో జీవసత్తా స్వరూపులై కల్పన చేసుకుని ఇదంతా అనుభవిస్తున్నారు అన్నారు. ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి దీని వెనకాల విషయం ఏమిటో నాకు చెప్పమ్మా. అప్పుడు సరస్వతి దేవి చెప్తోంది, బిడ్డ లీలాదేవి నాహం విద్యావదామీదం. నా అహం మిథ్యావదామి ఇదం, నేను ఏది అసత్యము మిథ్యైనది చెప్పటం లేదమ్మా. యథావత్ శృణు సుందరి, మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక నియమం పెట్టాం మేము, అసత్యము ఆడరాదు. చెప్పింది మేమే కదా, భేదనం నీతీనాం హి క్రియతేనాస్మదాదిభి. మేమే ఈ సృష్టిలో అబద్ధము పాపము, అబద్ధము చెప్పరాదు అని నియమించాం కదా. మేమెందుకు అబద్ధం చెప్తాము? చెప్పం కదమ్మా, నేను చెప్పిందంతా పరమ సత్యమేనమ్మా. మేము నియమించినటువంటి నియమాన్ని ఉల్లంఘించాం కదా. కనుక నేను చెప్తున్నదంతా కూడా పరమ సత్యమే. ఇస్ ట్రూ, ఫండమెంటల్ ట్రూత్. ఆ బ్రాహ్మణుని జీవాత్మ ఆ గృహంలో ఆకాశ భవనంలో ఆకాశ రూపమును పొంది ఆకాశ రూపం చేతనే విస్తార జగత్తు చూస్తోంది. అప్పుడు లీలాదేవి అడుగుతుంది, అలాగమ్మా అదే నిజమైతే నేను అరుంధతి దేవిని అయి ఉన్నాను అనే మాట కనుక నువ్వు చెప్పినట్టుగా నిజమైతే, అప్పుడు నా భర్త, నా పుత్రులు, మా గృహాలు, ఈ జ్ఞాపకాలన్నీ మాకు నాకు ఇప్పుడు లేవే. వాళ్లతో 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవితాన్ని గడిపినటువంటి అనుభవాలు అనుభూతులు ఉండుంటాయి కదా. అప్పటి నా పుత్రులతో గృహాలతో ఒక మమకారం ఇటువంటి ఉంటాయి కదా. నా కొడుకులు, నా మనవాళ్ళు, నా మని మనవాళ్ళు, ఇటువంటి నా భర్త అని ఉండాలి కదా. అవన్నీ ఇప్పుడు నాకు స్మృతిలో లేవు కదా. ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ ఆల్ దోస్ ఇన్సిడెంట్స్, హౌ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. నేనే అది అయ్యి ఉంటే ఆ అనుభవం నాదే అని నాకు అనిపించలేదు కదా, నాకు అనిపించట్లేదే. అదే నీ సంగతి, నీ స్మృతిలో అప్పటి అనుభూతులు ఎందుకు లేవు? అప్పటి సంబంధాలు బలాన్ని వ్యక్తులతో వ్యక్తులతో విషయములతో వస్తువులతో సంపదలతో నీకు అప్పుడు మానసికంగా ఉన్న సంబంధం ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? అది కదా నీ ప్రశ్న. విని జాగ్రత్తగా లీలాదేవి, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా. ఒక ఆయన కలగంటున్నాడు, ఆ స్వప్నంలో నా భార్య, నా భర్త, నా పుత్రులు, నా గృహము, నా రిపేరింగ్ ఆఫ్ హౌస్, నా సంపద, నా పొలాలు ఇవన్నీ స్వప్నంలో అనుభవిస్తూ ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు అతను నిద్రలు లేచాడు. లేవగానే రాత్రి స్వప్నంలో చూసిన నా భార్య, నా భర్త, నా సంపదలు, నా ఇళ్ళు, నా వాకిళ్ళు ఇవన్నీ ఏమైనాయి? స్వప్న సమయంలో ఆ స్వప్నంలో కనిపించిన సంఘటనలు, వ్యక్తులు, పదార్థములు అప్పటికి అవి సత్యం వల్లనే అనుభవం అప్పటికి అనుభవించబడుతున్నాయి. కానీ జాగ్రత్తకు వచ్చేసరికి జాగ్రత్త వ్యవహారం దృష్ట్యా స్వప్నంలో కనిపించిందంతా అసత్యము, అస్తిత్వమే లేదు అనేటువంటి అనుభూతికి విషయమవుతున్నాయి కదా. సో ఒక మెడుకు వచ్చిన ఆయన్ని రాత్రి ఒక బిల్డింగ్ చూసావు కదా కళ్ళలో, ఏమైందంటే ఆ కళ్ళలోనండి, అది నిజంగా లేదండి, దట్స్ జస్ట్ ఇల్యూజన్ అని తెల్లాలు తీసినావు అతను అంటున్నాడు. అంతేగాని ఆ రాత్రిని కళ్ళలో చూసిన బిల్డింగు ఎక్కడ ఉన్నది, దాన్ని ఎవరు కట్టాడు, హూ ఇస్ ది కార్పెంటర్ అని లాజికల్ గా వెతుకుతున్నాడా? ఎందుకని జాగ్రత్త వ్యవహారం దృష్ట్యా స్వప్నంలో కనిపించిందంతా అసత్యము, అస్తిత్వము లేనిది. అలాగే ఇదే ఎనాలజీ మనం ఇప్పుడు తీసుకుంటే, జాగ్రత్త సమయానికి వచ్చేసరికి స్వప్న వ్యవహారం అంతా భ్రమ అవాస్తవంగా తోచుతున్నట్లే స్వప్న సమయంలో జాగ్రత్త వ్యవహారం కూడా అసత్యము, అవాస్తవము అవబట్టే అప్పటి స్వప్న సందర్భంలోని అప్పటి వర్తమానపు అనుభవాలు సత్యమని అనుభవించబడుతున్నాయి. జాగ్రత్త సమయంలో జాగ్రత్త ఘనీభూతమై అనుభవించబడుతున్నట్టే స్వప్నం సమయంలో స్వప్న విషయాలు, స్వప్న సంఘటనలు సత్యం లాగానే అనుభూతం అవుతున్నాయి. అలాగా ఇక జరుగుతున్నది ఏంటి, ఒక ఒకనొక ద్రష్ట జాగృతిలో ఉన్నాడు, దృశ్యం అనుభవిస్తున్నాడు. ఈ దృశ్యం ఎలా అనుభవిస్తున్నాడు? తన యొక్క కల్పన, వన్స్ ఓన్ క్రియేషన్, తన యొక్క భావన, వన్స్ ఓన్ చాంటింగ్, వన్స్ ఓన్ థాట్ ప్రాసెస్, ఈ రెండింటి ద్వారా జాగ్రత్తలో దృశ్యాన్ని అనుభవిస్తున్నాడు. స్వప్నంలోకి వెళ్తున్నాడు. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సదృశ్యంగా అనిపిస్తూ అతనికి స్వప్నంలో కనిపించేది సత్యంలో అనిపిస్తోంది. జాగ్రత్తలో చూసిందంతా అవిషయం అయిపోతుంది. స్వప్నంలో దృశ్యం వాస్తవంగా అనుభవిస్తున్నాడు. ఆ స్వప్నంలో సుషుప్తికి వెళ్ళాడు అనుకోండి, సుషుప్తిలో ఏముంటుంది? కేవల మౌనం, జస్ట్ సైలెన్స్, దృశ్యమే ఉండదు. అంటే ద్రష్ట దృశ్యరహితుడై మౌనం వహించి ఉంటాడు. అప్పుడు జాగృతిలోని దృశ్యం, స్వప్నంలోని దృశ్యం అతనిలో మౌనం వహించి ఉంటాయి సంస్కార రూపంలో, కానీ వాటిపై అభిప్రాయం మాత్రం అవన్నీ వాస్తవం కాదు అన్నటువంటి ఒక మౌన భావన కలిగి ఉంటాడు. అవన్నీ అసత్తు, అవాస్తవం, ఇవ మాత్రం, ఊహ మాత్రం అన్నింటి భావనలో ఉంటాడు. ఏ విధంగా జాగృతికి వచ్చిన వాడు స్వప్నంలోని విషయాలు, స్వప్న స్మృతులు అవాస్తవం, అస్తిత్వం లేనివి అని అనుకుంటున్నాడో, అలాగే మేము విప్ర దంపతులము, ఈ ఇంట్లో అరుంధతి వశిష్ఠ నామధేయులము, మాకు గొప్ప సంతానం ఉంది, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, పాలేళ్లున్నారు, సేవకులున్నారు, బంధువులున్నారు, అల్లుళ్ళున్నారు, కొడుకులున్నారు, ఇటువంటి అనుభవాలన్నీ కూడా ఎప్పుడైతే మీ రాజుని రాజ్ఞిని అనేటువంటి దృష్టిలో ప్రవేశించారో వెనకవి స్వప్నద్రష్ట స్వప్నాన్ని క్షణంలో ఛేదించి అది లేనిదిగా చూస్తూ వదిలివేసినట్టుగా అప్పటి సందర్భాలు సంఘటనలు ఆ విధంగా వదిలివేయబట్టి ఇప్పుడు ఇక్కడ నువ్వు రాజుగా రాణిగా ఉన్నప్పుడు ఆ అనుభవాలు విషయ నిర్విషయం అయిపోతున్నాయి. దే డోంట్ బికమ్ యాక్చువల్ ఇన్సిడెంట్స్, దే ఆర్ ఓన్లీ ఇల్యూజనరీ ఐడియాస్, ఎక్స్పీరియన్స్ లాగా వర్తమానంలో అసత్యం అయిపోతుంది. అలా ప్రతి జీవుడు కూడా క్రితం జన్మలో తాను అనుభవించినదంతా, సంబంధములు, బాంధవ్యములు, పొసెషన్స్, ఆవేశాలు, ఇవన్నీ కూడా సంస్కారం అంటే వస్తుంది. కానీ ఈ ఈ దృశ్య సంబంధమైన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత వర్తమాన జన్మకి అవి స్వప్న సదృశ్యం, స్వప్న దృశ్యం అవటం వల్ల స్వప్నం ఏ విధంగా జీవుడు రాత్రి కలి కలంతా తెల్లారు లేవగానే ఆ ఏదో కలొచ్చింది అని మౌనం పడుకుంటూ అంతా వదిలేసినట్టుగా క్రితం జన్మకు సంబంధించిన విశేషాలు కూడా ఆ దేహంతో పాటే జీవుడు స్వప్న సదృశ్యంగా వదిలేస్తున్నాడు. ఎందుకని? అది అవాస్తవము, భ్రమ, అని గమనించిన వాళ్ళు అవటం చేత ఈ విధంగా ప్రతి జీవుడు కూడా ఈ క్రితం జన్మలోని విశేషాలన్నీ స్వప్న సదృశ్యంగా, స్వప్నాంతర్గత విశేషాలుగా, మెడుకు వచ్చిన వాడు ఏ విధంగా స్వప్నమైన విశేషాలు ఛేదిస్తాడో క్రితం జన్మలోని విశేషాలు కూడా ఛేదించి వర్తమాన జన్మలోని విశేషాలను కొనసాగించడం జరుగుతుంది. మీ ఇద్దరు నిర్వర్తించినట్లే. అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం, అదేంటంటే క్రితం జన్మ యొక్క సంఘటనలన్నీ స్వప్న సదృశ్యంగా వదిలేసినట్టుగా, అలాగే రోజు రాత్రిపూట వచ్చే స్వప్నంలోని విశేషాలన్నీ తెల్లారిన తర్వాత అవి అవాస్తవం, భ్రమ మాత్రం, స్వయం కల్పన, ఊహ మాత్రం అని మెడుకులో చేయించినట్టుగా వర్తమానంలోని సంఘటనలను కూడా భవిష్యత్తులో ఊహామాత్రంగా, స్వప్నతుల్యంగా చెల్లించబడబోతున్నాయి అని జ్ఞాని మాత్రమే వర్తమానంలో అనుకోగలడు. అజ్ఞాని వర్తమానంలో కనిపించినంత ఘనీభూతం, దిస్ ఇస్ ఆల్ ట్రూ, నేట్ ట్రూ అని అనుకుంటూనే ఉంటాడు. ఈ విధంగా ఓ లీలాదేవి, మేము విప్ర దంపతులము అనే విషయ జ్ఞానం, రాజు రాజ్ఞి దంపతులము అనేటువంటి సంబంధం చేత మిరింగి వేయబడింది, కవర్ చేయబడింది, స్వప్నతుల్యంగా తయారు చేయబడింది. ఎప్పటికప్పుడు ప్రతి జీవుడు వర్తమాన జీవితంలో కూడా సర్టెన్ ప్రయారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ బాల్యంలో చిన్న మనకు స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులతో ఎంతో అనుబంధం ఉంటుంది. వాళ్ళు మనం కలిసి బజార్లో ఆడుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఒకరిని నిలిచి ఒకళ్ళం ఒక్క రోజు కూడా ఉండం. సాయంకాలం 5 to 7 వాళ్ళతో ఆడుకోవాల్సిందే. పొద్దున్నే టైం ఉంటే ఆదివారం అయితే పొద్దున్నే 8 to 10-12 కూడా ఆడుకోవాల్సిందే. వాళ్ళను విడిచి మనం ఉండలేము, మనం విడిచి వాళ్ళు ఉండలేము. అటువంటి అనుబంధం కలిగింది మధ్య వయసు స్టూడెంట్ లైఫ్, కొంచెం అడ్వాన్స్డ్ స్టూడెంట్ లైఫ్ వచ్చేసరికి ఆ చిన్నప్పటి బాల్య సంబంధాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు వాళ్ళతో రోడ్డు మీదకి వెళ్ళి గోళీలు ఆడుకోవాలి అనే ఆవేశం ఏమైపోతుంది? ఆ చిన్నప్పుడు ఏదో ఆడుకున్నాం కానీ ఇప్పుడు పౌరులం అయ్యాం, ఇప్పుడు పెద్ద విషయాలు ఆలోచించుకోవాలి, సబ్జెక్ట్ గురించి ఆలోచించాలి, లైఫ్ స్టైల్ గురించి ఆలోచించుకోవాలి, లేదా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి అనేటువంటి వాటి చేత బాహ్య అనుభవాలు బాహ్య అనుభూతులు కవర్ చేయబడుతుంది. సో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వచ్చి పాత విషయాలను మింగేస్తున్నాయి. అలాగే కొత్త జన్మంలో పాత జన్మకు సంబంధించినటువంటి సంఘటనలు వ్యవహారాలు లయమైపోతున్నాయి. అంటే స్వప్న తుల్యంగా బాల్యంలో జరిగినవన్నీ వర్తమానంలో స్వప్న తుల్యంగా అయిపోతున్నాయి. ఈ విధంగా ప్రతి జీవుని యొక్క పూర్వ జన్మ యొక్క అనుభవం ఇట్లాగే ఉంటుంది. వాస్తవానికి మేము విప్రదంపుతులము అనేది ఒకనొక స్వప్న తుల్యమే. అంతేకాదు వర్తమానంలో మేము రాజు రాణి దంపతులము అనేది కూడా అంతగానో స్వప్న తుల్యమే. వర్తమానంలో అది సత్యం వల్ల అనిపిస్తే అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఇది స్వప్న తుల్యమే కానున్నది. వీటన్నిటిలో అసలు సత్యం ఏది? వీటన్నిటిలో ముఖ్య సత్యం ఏమిటి అనే దానికి వద్దాం. ఇప్పుడు హలో,
హలో
హలో
అంకుల్ చెప్పండి.
నానా, లెట్ అస్ గివ్ జస్ట్ 5 మినిట్స్ బ్రేక్.
ఓకే అంకుల్.
ప్రియా లీలావతి, ఇప్పుడు కొన్ని సత్య విషయాలు, కొన్ని ఫండమెంటల్స్ ప్రిన్సిపల్స్, ఈ దృశ్యానికి ద్రష్టకి చిరాత్మకు సంబంధించిన కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాను నేను. ఒకటి, నాయందు నీయందు, నీ భర్త అయిన పద్మునియందు, మన శ్రోతలయందు, సర్వులయందు సత్యము చిదాత్మ మాత్రమే, మిగతాదంతా కూడా కల్పనయే. నేను దేవతను, నువ్వు భక్తురాలివి, ఇదంతా కూడా చిదాత్మయందు ఏర్పడుతున్నటువంటి కల్పనా చమత్కారమే, స్వప్న సదృశ్య చమత్కారమే. ఈ దృశ్యం అనేది ఎటువంటిది అంటే, ఒకడు తన స్వప్నంలో జనులను పదార్థములను దర్శించడం వంటిదే, మరొకడు తన సంకల్ప ప్రపంచంలో ఊహలో నగరములు, తనకు పరిచయం ఉన్నటువంటి ప్రదేశాలు భావనచే అనుభవించడం వంటిది. ఎండమావుల్లో నీరు చూడటం అటువంటిదో, ఈ దృశ్య అనుభూతి అటువంటిది. అలాగే ఆ బ్రాహ్మణ గృహాకాశంలో వన పర్వతాలు ఇటువంటి వాటితో కూడినటువంటి ఈ వర్తమాన నీవు చూస్తున్నా, మనిద్దరం సంభాషించుకుంటున్నా ఈ బ్రహ్మాండ మండలం అందులో ఉండటం కూడా స్వప్న సదృశ్యం వంటిదే. ఓ లీలావతి, ఈ విషయాలన్నీ కూడా ఇటువంటివేనమ్మా. ఒక చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపిస్తుంది, విశాలమైన దృశ్యం కనిపిస్తుంది. అద్దంలో దృశ్యం ఉన్నదా, అద్దంలో కొండ ఉన్నదా, స్వతహా అది కర్తృత్వం కలిగి ఉన్నదా? లేదు కదా. కానీ అద్దంలో కొండ కనిపిస్తూ ఉంటుంది. అద్దంలో కనిపించే కొండ అవస్థవే అయి ఉంది, అవస్థవే కదా. అదేవిధంగా సూక్ష్మమైన అంతఃకరణంలో ఈ విశాల జగత్తులు మిథ్యగా ప్రతిబింబిస్తున్నాయి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజ అంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్భూతం. శ్రోతలారా, ఈ సందర్భంలో మనం యదా నిద్రయా మనం దక్షిణామూర్తి స్తోత్రంలో సెంట్రల్ వారు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అనేది, హృదయము అనే దర్పణంలో కనిపించిన నగరం, దర్పణంలో నగరం ఉందా? లేదు, అది కనపడుతుంది. అలాగే హృదయంలో జగత్తు లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా కనిపించడమే ఇక్కడ చమత్కారం. ఓ లీలాదేవి, ఇక్కడ కనపడేటువంటి పృథివీ, అలాగే ఇత పూర్వం గిరి గ్రామంలో బ్రాహ్మణ దంపతులుగా మీరు అనుభవించిన పృథివీ రెండు కూడా మిచ్చే. అలాగే మీ భర్త భవిష్యత్ నగరంలో ఏదైతే అనుభవిస్తున్నారో అది కూడా ఇటువంటిదే. ఇవన్నీ చిదాకాశం యొక్క ప్రతిబింబ చమత్కారాలు మాత్రమే. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నిర్మలాకాశ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం యందు దర్పణంలో దృశ్యంలాగా అసత్యమైనటువంటి ఈ సృష్టి ప్రతిభాతం రిఫ్లెక్టివ్ అవుతోంది. ఓ లీలాదేవి, ఈ జగత్తు విషయంలో ఇంతకు మించి సత్యం లేదు అని జ్ఞాన దృష్టితో మేము గమనిస్తూ ఉన్నాం. అటువంటి చిరాత్మ ఎక్కడున్నది? ప్రతి ఒక్కరి యొక్క హృదయం యొక్క హృదయాంతర్గతమై అంతర హృదయ నాభ్రాంత మధ్య హృదయాంతరాంగుగనుమీ మనసా అన్న వాక్యంలాగా సర్వలో హృదయాంతర అంతర్గతమై హృదయం లేక అంతర్గతమై చిదాత్మ కేవలం అనుభవ రూపంగా ఉన్నది, సర్వమునకు ఆధారపై ఉన్నది. మనందరి యొక్క స్వరూపము చిదాత్మయే. అటువంటి చిదాత్మలో నాకు ఈ జగత్ ఓ రకంగా ప్రతిబింబిస్తోంది, నీకు ఒకటి ఓ రకంగా ప్రతిబింబిస్తోంది. నేను సరస్వతీ దేవతను, ఉపాసనా దేవతను, నా భక్తులను నేను సంరక్షిస్తాను, వారి యొక్క కోరికలు తీరుస్తాను, వాళ్ళకి ఆశీర్వదిస్తాను అనేటువంటి ప్రతిబింబ సంస్కారం నేను కలిగి ఉన్నాను. అమ్మవారు మేము స్తోత్రం చేస్తే మాకు కావాల్సినది ప్రసాదిస్తుంది అనేటువంటి ప్రతిబింబ భావనలో నీవు ఉన్నావు. ఈ జగత్ అంతా, ఈ దృశ్యం అంతా కూడా ఈ విధంగా భావనామయమే. ఎండమావుల్లో నీరెక్కడుందమ్మా? లేదు కదా. అలాగే చిరాత్మ యొక్క అనుభవ మాత్రమే అయినటువంటి ఈ జగత్తు కూడా వాస్తవం కాదు, భావన మాత్రం చేత ఇదంతా ఏర్పడి స్మృతి నుండి కథా సంఘటన వలె ఈ పృథివీ, ఈ అనుభవాలు, సంఘటనలు, సంబంధాలు, బాంధవ్యాలు, జన్మలు, మరణాలు, కర్మలు, ఇవన్నీ దృశ్య సంఘటనా రూపంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ సత్యం ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు ఏ అంతఃపురంలో నువ్వు ఉన్నావో, ఈ గృహం, ఈ గృహం ఆకాశంలో ఉన్న నీవు, నేను, ఇక్కడ వస్తువులు, ఇవన్నీ కూడా వాటి వాస్తవ స్వరూపం చిదాకాశమే కాని మరింకేమీ కాదు. అయితే చీకట్లో ఉన్నదానికి నీ చూడటానికి దీపం కావాలి అన్నట్లుగా ఇవన్నీ ఈ జగత్తు యొక్క మిథ్యాత్వం అనేది అర్థం చేసుకోవడానికి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞాన విషయమే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ప్రమాణాలు, దృష్టాంతాలు కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని సుస్పష్టం చేయడానికి మనకు శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. తద్వారా గురువులు మా వంటి గురువులు చెప్పేటువంటి వాక్యముల ద్వారా ఇదంతా చిరాత్మ స్వరూపమే అని మీకు సుస్పష్టం అవుతుందమ్మా. ఆ గిరిగ్రామం ఉన్నమాట నిజమే, ఇప్పటికీ ఉన్నమాట నిజమే. 8 రోజులు క్రితం ఆ విప్రుడు, ఆ గృహస్థురాలు, ఆ దంపతులు ఉన్నమాట నిజమే. వారి గృహాకాశంలో అనేక సముద్రములతో కూడినటువంటి విశాలమైన ఈ వర్తమాన పృథివీ ఉన్నమాట నిజమే. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. మేము ఇది చాలా చమత్కారంగా దర్శిస్తూనే ఉంటాం కాబట్టి అభ్యాసంగా ఓ పుత్రిక, ఒక పరమాణువులో అనేక జగత్ సమూహ సంభవం అవుతాయి. ఎందుకంటే భావన చేత ఆ జగత్ సమూహాల్లో అనంత సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువుల్లో అనంత సంఖ్యలో జగత్తులు ఉంటాయి. ఇదంతా భావనా మాత్రం చేత సాధ్యమే. ఒక ఆలోచనలో ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, ఆలోచన చిన్న కించిత్ స్ఫురణ, అందులో విశాల జగత్తులు కనబడవచ్చు. కల్పన అనే దానికి అడ్డం ఉంది. ఒక కవి ఎన్ని నవలను రాయగలరు, ఎన్ని పాత్రలు కల్పించగలరు అనే దానికి ఈ విధంగా అడ్డు లేదు. భావనా మాత్రం చేత జగత్తులు ఎంతైనా కల్పించబడి ఆస్వాదించబడగలదు అనే దానిలో కూడా అంతేమీ లేదు. కల్పనకు అంతెక్కడ అడ్డేముంది. కాబట్టి మరొక ఉత్తమ సత్యాన్ని చెప్తున్నాను, ముఖ్యమైన 2వ పాయింట్. చిన్మయ పరమాణువు అయినటువంటి మనసులో ఈ జగత్తు ఉంది. ఈ మనసులోనే ఈ జగత్తు ఉన్నది అనే విషయం మీ దంపతులు ఇద్దరు అనేక సార్లు సంభాషించుకుని నిరూపించుకున్న విషయమే కదా. ఇది అత్యంత సామాన్యమైన విషయమే. దీని గురించి నువ్వు ఇంతగా ఎందుకు డౌట్ అవుతున్నావు, శంకిస్తున్నావు అమ్మా? అప్పుడు లీలావతి ఉన్నది. హే పరమేశ్వరి, మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటున్నాను, అంతా బాగానే ఉంది కూడా. అయితే నా కించిత్ సందేహం ఒకటి, నా శంక ఒకటి వినండి. ఆ వశిష్ఠనామధేయ బ్రాహ్మణుడు ఉన్నారు చూశారు, అతను మరణించి ఇప్పటికి 8 రోజులైంది. అష్టమే దివసే విప్రహ సమృత పరమేశ్వరి. హే పరమేశ్వరి, ఆ విప్రుడు వశిష్ఠనామధేయ విప్రుడు మరణించి ఇప్పటికి 8 రోజులే అయింది అని మీరే అన్నారు. కాని గతో వర్షగణం అస్మాకం మాత కథమిదం భవేత్. అరే ఇక్కడ మేము అనేక మినీ 10 ఇయర్స్ మనం ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం. అక్కడ 8 రోజులు అవటం ఏంటి, ఇక్కడ మినీ 70 ఇయర్స్ ఇక్కడ మేము ఉండి ఉండటం ఏంటి, ఇది ఎట్లా వీలు పడుతుంది అనే విషయంలో హౌ డు ఐ అండర్స్టాండ్ అనేది మాత్రం నాకు కొంచెం శంకగా ఉన్నది. దీనిని దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరస్వతి దేవి అప్పుడు చెప్తున్నారు, వచ్చే వినమ్మా, ఈ టైం అండ్ ప్లేస్ ఫ్యాక్టర్ గురించి చెప్తాను. ముందు ప్లేస్ ఫ్యాక్టర్ గురించి విను. ఇప్పుడు ఒక స్థలం ఉన్నది, భూమి అంతా ఉన్నది, భూమిలో మనం సరిహద్దులు పెట్టుకుని ఇది ఈ దేశము అది ఆ స్థలము, ఇది ఈ ఊరు అది ఆ ఊరు అని మనం నియమాలు పెట్టుకుని ఆ ఊరు వేరు ఈ ఊరు వేరు, ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు, ఆ దేశం వేరు ఈ దేశం వేరు అని మనం స్వయం నిర్మితంగా పరిధులు పెట్టుకుని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు పెట్టున్నాం. వాస్తవానికి వేరు వేరు దేశాలు ఇవన్నీ ఉన్నాయా? ఇది ఈ పేరు గల దేశం, దీని సరిహద్దు ఇది, దీని ఆవరణ ఆ దేశం ఉన్నది, ఆ దేశం యొక్క ఆ కంట్రీ యొక్క సరిహద్దులు అవి, దాని తర్వాత ఇది ఇది యూరోపియన్ కంట్రీస్, ఇవి ఏషియన్ కంట్రీస్, ఇది ఏషియన్ ఖండము, ఇది అమెరికా ఖండము, ఇలా ఈ విధంగా మనం అనేక కల్పనల చేత ఆయా సరిహద్దులు కల్పించుకుని ఈ దేశము అని అనుకుంటున్నాం. వాస్తవానికి ఇవన్నీ లేవు. అదేవిధంగా అంతా ఉన్నది భూమి గాలే కదా, ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నది. అంత మాత్రం వాస్తవ స్వకీయమైన వాస్తవత్వం కలిగి ఉన్నాయా? లేవు కదా. అలాగే కాలం అనేది కూడా రిలేటివ్. టైమ్ అండ్ ప్లేస్ ఆర్ డిస్టెన్స్ ఆర్ రిలేటివ్లీ ఎక్స్పీరియన్స్డ్. అవి ఒరిజినల్గా ఉన్నవి కాకపోతే ఒరిజినల్ ఫ్యాక్టర్స్ కావు. సో ఒక చోట ఒకటికి సుదీర్ఘ కాలం, అదే చోట ఇంకోటికి హ్రస్వకాలం అవ్వచ్చు. ఒకడు తెల్లవాళ్ళు మెడుకుతూ ఉండి ఏదో కార్యక్రమం నిర్వర్తించాడు అనుకోండి, ఐ హావ్ స్పెంట్ లాంగ్ 12 అవర్స్ అని 12 గంటల అనుభవం పొందుతూ ఉంటాడు. అదే రాత్రి 8 గంటలకు పడుకుని తెల్లారి గాఢ నిద్ర 8 గంటలకు లేచిన వాడికి ఈ తెల్ల 12 గంటలు పక్కనే ఉన్నవాడికి క్షణంలో క్షణంతో సమానం. హీ స్లెప్ట్ డెడ్ అండ్ వోకప్ ఇన్ బిట్వీన్ 12 అవర్స్, అతనికి కాలమే కాదు. ఈ విధంగా కాలం అనేది రిలేటివ్. కాబట్టి అనేక కాలాలు అనేక చోట్ల వివిధ మెజర్మెంట్స్ తో జరగడం అనేది మేము సృష్టిలో అత్యంత రొటీన్ గా మేము చూస్తూ ఉంటాం. ఈ జగత్ సృష్టి అంతా అసలు ఎందులో దర్శించబడుతోంది? ఇదంతా కూడా పరబ్రహ్మంలోనే కదా. అదేవిధంగా జగత్ అంతా కల్పన అయినట్టు క్షణము కల్పము ఇవి కూడా కల్పనామయములే, ఇవి కూడా బ్రహ్మమునందే ఆరోపించబడుతున్నాయి. క్షణములు సంవత్సరాలు యుగాలు కల్పములు త్రిభువములు త్రిభువనములు నీవు నేను ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిభాసలే. దేర్ ఆల్ రిఫ్లెక్షన్స్ దట్స్ ఆల్. జలంలో ఆకాశం రిఫ్లెక్ట్ అవడం ఎలా ఎటువంటిదో ఈ ద్రష్టలో ద్రష్ట యొక్క భావనలో ఇవన్నీ ప్రతిభాసా విషయాలే. అది ఎట్లాగో చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు అసలు పునర్జన్మ అంటే ఏమిటి? ఒక జీవుడు ఒక జీవితకాలంలో అనుభవించిన విశేషాలన్నీ ఒక క్షణంలో వదిలి మరొక దేహంతో మరుక్షణం అన్యథ సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఆస్వాదిస్తున్నాడు, అనుభవం పొందుతున్నాడు. ఇదే భౌతిక దృష్టితో ఒక జన్మ నుంచి మరొక జన్మ పునర్జన్మ అనేటువంటి వాక్యం చెప్పుకుంటున్నాం. ఇదే కొంచెం మైక్రోగా చూస్తే జాగ్రత్తలో ఉన్నవాడు రాత్రి హాయిగా భోజనం చేసి నడుము వాల్చుతున్నాడు, నడుము వాల్చి క్షణంలో జాగ్రత్తను వదిలిపెట్టి స్వప్నంలో ప్రవేశించి జాగ్రత్తలు స్వప్నతుల్యమా అన్నట్టుగా అనుభూతి పొందుతూ స్వప్నంలో చూసిన దాన్ని సత్యంగా అనుభవిస్తున్నాడు. ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్ జాగృతిలోంచి స్వప్నంలోకి వెళ్తున్నాడు. ఆ స్వప్నంలో ఉన్నవాడు మనకప్పుడు ఆ స్వప్నాన్ని వదిలిపెట్టి ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్ జాగృతికి వస్తూ స్వప్నాన్ని క్షణంలో చేజిస్తున్నాడు, వదిలిపెట్టేస్తున్నాడు. జాగృత్ త్యాజ్యం, స్వప్న త్యాజ్యం, లీవింగ్ ది జాగృత్, లీవింగ్ ది స్వప్నం, ఈ రెండు కూడా క్షణంలో చేసేస్తున్నాడు. అలాగే వర్తమాన దేహంతో అనుభవించేదంతా క్షణంలో వదిలిపెట్టి మరలా భవిష్యత్ దేహంతో మరొక స్థితిని అనుభవిస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే, ఈ జాగృతిలోను స్వప్నంలోను ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ నాది అనేదైతే ఉందో అదే చిదాకాశ స్వరూపము అంటున్నాం. ప్రతి జీవుడు చిదాకాశ స్వరూపుడే అయి ఉన్నాడు కదా. హలో, నమస్కారం అండి. సార్ సార్ నమస్తే సార్. లేదు సార్, తత్వశాస్త్రం చెప్తున్నాం. ఎక్కడికి ఎక్కడికి? అవును అవును, మన అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. అవును 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 అలాగండి. ఐ విల్ ఆల్సో గో. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు వస్తాడా? అయితే వెహికల్ వెహికల్ తీసుకుని వెళ్ళనా? అవునవునవును అవును. నేను అవును అక్కడ అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళవలసి వస్తే అలాగే అలాగే పిఎన్పిఏ లిస్ట్ అంతా నేను ఆల్రెడీ తీసుకున్నాను శ్రీకాళ. నాగిరి పంపించారా? సరే వస్తాడు ఇవ్వండి, మేము 10 నిమిషాల్లో బయలుదేరుతామండి. ఓకే ఓకే.
హలో.
కాబట్టి ఈ కాలం అంతా కూడా పరబ్రహ్మమునందే ఏ విధంగా దృశ్యము కల్పనామయంగా అనుభూతమవుతుందో, కాలము కూడా కల్పనామయంగానే అనుభూతమవుతోంది అనేది దృష్టిలో పెట్టుకోమ్మా. ఇప్పుడు ఈ విషయం మనం ఈ కార్యక్రమంలో మనం ఈ చర్చలో మనం నిరూపించుకోబోతున్నాం మరింత స్పష్టంగా అని చెప్తారు అమ్మవారు లీలాదేవికి చెప్తూ ఇంకా కొనసాగిస్తున్నారు. మనం ముందు ముందు మిగతా విషయాలు చెప్పుకుందాం. అయితే సర్వం జగన్మాతా పాదారవిందార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. థ్యాంక్ యూ.